కభీష్టముల్. పోతన గారు ఇదే పద్యం మళ్ళీ దశమస్కంధంలో రాస్తాడు. అక్కడ కృష్ణుడి గురించి చెప్తాడు, ఇక్కడ నవమస్కంధంలో రాముడి గురించి చెప్పాడు ఆయన. మా రామచంద్రుడు నల్లనివాడు, తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు, పెద్ద భయంకరమైనటువంటి కొండంత విల్లు ధరించాడు, ఆ విల్లుతో పాటు బాణములు ధరించాడు, విశాలమైన వక్షస్థలమైనది, భుజములు కూడా ఎత్తుగా బలంగా ఉంటాయి, గిరదాల జుట్టు కలిగిన వాడు ఆయన, అందరి మీద కరుణని ప్రసరిస్తాడు ఆయన, ఆయనకి కరుణ తప్ప నిష్కరుణ మాట వరస కూడా లేదు ఆయన. ఆయన కీర్తి నాలుగు దిక్కులలో ఏ వైపుకి వెళ్ళినా సరే ప్రసారమయ్యింది, అంటే దశ దిశలా తన ఖ్యాతిని వెదజల్లుకున్న పుణ్యాత్ముడు ఆయన. అటువంటి రఘుసత్తముడు, ఆ రాఘవుడు, ఆ రామచంద్రుడు మా కోరిన కోరికలు తీర్చుగాక. ఆ రామచంద్రుడు ఆదిదేవుడు, ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు, ఆదిదేవుడైన ఆ రామచంద్రునకు అబ్ధిగట్టుటెంత, అసురవరుల చంపుటెంత, కపుల సహాయమది ఎంత, సురల కొరకు క్రీడ చూపెగాక. ఆదిదేవుడు జగన్నాథుడు శ్రీ మహావిష్ణువు ఆయన. అటువంటి ఆయనకి సముద్రానికి వారధి కట్టడం ఒక లెక్క, రాక్షసుల్ని చంపడం అదొక ఘనకార్యమా, కోతుల సహాయం ఎంత, కపుల సహాయం అది ఎంత, ఏదో దేవతల కోసం మానవుల కోసం ఒక లీల చూపించాడు గాని కూర్చుని ఏ పనైనా చేయగలడు ఆయన. ఆ లీల జరగకపోతే రామాయణం రాదు గనక అంత లీల చేశాడు అని పోతన గారు ఈ పద్యంలో చెప్పారు. ఆ రామచంద్రుడి వంశం అత్యంత పవిత్రమైనది, దానిని ఒక్కసారి ఉదయం పూట తలుచుకున్నా చాలు, రాత్రి తలుచుకున్నా చాలు, వాడి జీవితం పవిత్రమవుతుంది. ఇది సూర్యవంశం చరిత్ర అయితే, ఇక చంద్రవంశంలో మహానుభావుడైనటువంటి చంద్రుడికి ఇలవల్ల బుధుడు పుట్టాడు, బుధుడికి నహుషుడు పుట్టాడు, నహుషుడికి పురూరవుడు పుట్టాడు, పురూరవుడికి నహుష చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి పరమ పూజ్యుడు, ఐదుగురు సంతానం కలిగారు నహుషుడి చక్రవర్తికి. ఆ నహుషుడికి ఐదుగురు కొడుకుల్లో పెద్దవాడి పేరు యయాతి. ఈ యయాతి మహారాజు కాలంలోనే మొత్తం చరిత్ర అంతా మారిపోయింది. యయాతి అంటే యాతి, యాతి ఇది యయాతి. ఇందులో ఒక అంతరార్థం ఉందండో సూక్ష్మం. పైకి యయాతి అంటే ఒక మహారాజు గారు కనపడతాడు, ఏదో బుధుడు, ఆయన కొడుకేమో పురూరుడు, పురూరుడు కొడుకు నహుషుడు, నహుషుడు కొడుకులు ఐదుగురు, ఐదుగురులో పెద్దవాడు యయాతి అని కాదు. యాతి యాతి అంటే చేస్తున్న సంసారమే చేయువాడని. మనందరం యయాతులమే, మతి లేకుండా ఇదే సంసారం శాశ్వతం అనుకుని రోజు అదే పనుల్లో నిమగ్నమై ఒక్కనాడైనా భగవంతుడిని తలుచుకోకపోతే, ఒకనాడైనా భాగవత కథలు వినకపోతే వాడి బతుకు యయాతి బతుకు అవుతుంది ఎక్కువ కాలం అన్నమాట. అందులోంచి బయటపడ్డాడు యయాతి, మనం కూడా బయటపడాలి. అనగా కేవలం సంసార వాంఛలు తప్ప, ఇందులో ఉన్న సుఖములు తప్ప, ధన సంపాదన తప్ప, ఇతరమైన చింతన లేకుండా, హరిస్మరణ లేకుండా, హరికథల మీద దృష్టి లేకపోతే, వైరాగ్యం లేకపోతే యయాతి. నిజం చెప్పాలంటే చర్విత చర్వణము అని ఒక మాట ఉన్నది, అంటే నవిలిందే నవలడం. ఇప్పుడు మీరు రోజు చూసారుగా ఆవులకి తిండి పెడతారు, అవి గుడుక్కులు లాగేస్తాయి లోపలికి, కాసేపు నాక మళ్ళీ పడుకుని నెమరేస్తాయి, అంటే ఆ నవిలిందాన్ని మళ్ళీ తీసుకొచ్చి అలా నవ్వులుకుని దాన్ని మెత్తగా చేసుకుని లోపలికి గంటుకుంటాయి. మనం కూడా ఈ సంసారాలు ఎన్ని యుగాల నుంచి చూస్తున్నామండి, ఈ జన్మలు ఎత్తాము ఎత్తాము ఎత్తాము, జన్మలు ఎత్తుతున్నాం, చూస్తున్నాం, పుడుతున్నాం, పెరుగుతున్నాం, దీనికి అంతం లేకుండా ఉన్నది, దీనికి యయాతి అని పేరు. మన సంసారమే యయాతి, గుర్తుపెట్టుకోండి. యాతి అంటే వెడుతున్నాడు, యాతి యాతి యయాతి అంటే వెడుతున్నాడు, వెడుతున్నాడు. ఎక్కడికి వెడుతున్నాడు? ఈ సంసారంలోనే పడుతున్నాడు, చేస్తున్న సంసారమే చేస్తున్నాడు. అటువంటి దానికి విముక్తి అంటే, దానికి విముక్తికి రెండు మార్గములున్నాయి, ఒకటి శర్మిష్ఠ, మరొకటి దేవయాని. దేవయాని అంటే దేవతల మార్గమునందు వెళ్ళున్నది. దేవ మార్గం ఎంతవరకు వెడుతుంది అంటే స్వర్గం వరకు తీసుకెడుతుంది. రెండోది శర్మిష్ఠ అంటే పాతాళ మార్గము అని అర్థం. ఎప్పుడూ కూడా ఒక జ్ఞాని సంసారంలో పడి భ్రష్టుడు అవుతూ ఉంటే వాణ్ణి రెండు బుద్ధులు పట్టుకుంటాయి. ఆ రెండు బుద్ధులు ఏం చేస్తాయట, ఒకటి స్వర్గానికేసి వెళ్ళు అంటుంది, ఒకటి వద్దొద్దు వ్యసనములతో అధపాతాళానికి పో అంటుంది. మనకు కూడా బుద్ధి చెబుతుందండో, మనం బయలుదేరాము ఇంట్లోంచి ఉపన్యాసానికి వెళ్ళడానికి, ఉపన్యాసం వెళ్ళడానికి ఇంట్లోంచి బయలుదేరగానే ఒకటేమో పర్వాలేదు విని స్వర్గం పొందు ఉపన్యాసానికి బయలుదేరు అని ఆటోని పిలిపిస్తుంది. ఈ ఆటోని పిలిపించగానే రెండో బుద్ధి ఏం చేస్తుందనమాట, ఏముంది రోజు ఆటోలో అక్కడికి వెళ్ళడం, దాని బదులు వాడు ఏదో కొత్త సినిమా వచ్చిందంటే కబాలీకి పోదాం అనిపిస్తుంది, అంతే వీడు బలి అయిపోతాడు వెంటనే. అప్పుడు ఇటు వచ్చేవాడు అడ్డుపోతాడు. అంటే మన బుద్ధి మనకు తెలియకుండానే ఓటి పాతాళానికి గెంటుతోంది, అడు అధ పాతాళానికి, ఓటి స్వర్గానికి తీసుకెడుతోంది. ఈ రెండే దేవయాని శర్మిష్ట. చూసారా పేర్లు కూడా అందుకే దేవయాని అన్నాడు. దేవయానము చేయించున్నది ఒకటి, శర్మిష్ట పాతాళయానము చేయించున్నది. అంటే ఏయాతంటే తెలియకుండానే సంసారం. అందుకే కేవలం కథలు వినడం కాకుండా ఆ పేరులో ఉన్న సూక్ష్మం అంతరార్థం తెలుసుకోవాలి. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, ఒకవేళ సంసారంలో ఏదైనా వ్యామోహానికి దూరమయ్యే కష్టం వస్తే మళ్ళీ ఆ సంసారమే కావాలని కోరుకుంటారు. అదే శుక్రత్వం, శుక్రత్వము రేతస్సు, మళ్ళీ రేతస్సునే కోరుకున్నాడు ఆయన. అందులోంచి బయటపడటమే శుక్రాచార్యుడు అంటే. ఆచార్య శుక్రం రేతస్సుని సంసార బంధమును ఎప్పుడైనా సరే నియంత్రణం కరోతి, అదుపులో పెడతాడు. శుక్రాచార్యుడు కఠోర నియమం కలిగిన వాడు, అందుకని శుక్ర ఆచార్య అన్నారు ఆయన. ఆయన్ని పూజిస్తే మనకి సంసార బంధాల నుంచి విముక్తి కలిగిస్తాడు. ఎందుకంటే ఇవాళ ఆయనకున్న స్థాయి ఎవరికీ లేదు గనక. ఇవి అంతరార్థాలు. యయాతి మహారాజు గారు నహుష చక్రవర్తి ఐదుగురు కొడుకుల్లో ఒకడు. ఆ కాలంలో దేవతలందరికీ ఇంద్రుడు రాజైనట్టే రాక్షసులకి పరమ భయంకరుడు బలవంతుడు వృషపర్వుడు అని ఒక రాజు ఉండేవాడు. ఈ వృషపర్వుడు దానవరాజు. ఆ కాలంలో వృషపర్వుడికి శుక్రాచార్యుడు గురువు గారు. శుక్రాచార్యుడికి ఒక భార్య వల్ల దేవయాని అని ఒక కూతురు, కూతురు ఉన్నది. ఇంకా శర్మిష్ఠ అనే పేరుతో వృషపర్వుడికి ఒక కూతురుంది. ఈ శుక్రాచార్యుడి కూతురు దేవయాని, రాక్షసరాజు వృషపర్వుడు కూతురు శర్మిష్ఠ, ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ ఇద్దరు కలిసి ఒకనాడు ఉద్యానవనంలో విహరించడానికి వెళ్ళారు. ఆ ఉద్యానవనంలో ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువును చూడగానే జలక్రీడలు ఆడాలనుకున్నారు. అక్కడికి ఎవరూ మగవాళ్ళు రారు. ఆ చెరువు చుట్టూతో కాపలం ఉంటుంది గనక, రాక్షస భటులు కాపలం ఉంటుంది గనక, నిశ్చింతగా వస్త్రాలు ఒడ్డు మీద పెట్టి కేవలం ఉపవస్త్రములతో వాళ్ళందరూ స్నానానికి దిగారు. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరుడు నందీశ్వరుని మీద అలా వెళ్ళడం మొదలుపెట్టారు. పార్వతీ పరమేశ్వరుల రాకతోటి పెద్ద సుడిగాలి వీచింది. ఆ గాలికి వస్త్రాలు ఎగిరిపోతుంటే నీళ్లలోంచి బయటకు వచ్చి చకచక బట్టలు కట్టుకున్నారు. ఆ కట్టుకోవడంలో శర్మిష్ఠ వస్త్రం దేవయానికి, దేవయాని వస్త్రం శర్మిష్ఠకి వచ్చింది. శర్మిష్ఠ కొంచెం కర్మిష్ఠి గర్విష్ఠి గనక పళ్ళు పటపట కొరికి ముష్టెత్తుకునే బ్రాహ్మడి కూతురువి నా చీర కట్టుకుంటావా అంది. దాంతో ఈవిడి కోపం వచ్చి, అసలు మా నాన్న లేకపోతే మీ నాన్న ఎక్కడున్నాడు? మీ నాన్నకి ఈ రాక్షస సామ్రాజ్యం ఇచ్చిందే మా తండ్రి. మా తండ్రి మహాతపశ్యాలి జ్ఞాని, రాక్షసులందరినీ రక్షించి మంత్రశక్తితో దేవతల పాలిన పడకుండా, దేవతల బారిన పడకుండా కాపాడుతున్న సద్గురువు మా తండ్రి, నువ్వే ముష్టిదాని వంది. దాంతో కోపం పెరిగింది. ఇక్కడే పెద్ద సమస్య. శర్మిష్ఠకున్న ఒక భయంకరమైన లక్షణం ఏమిటంటే, ఆ శర్మిష్ఠ అనే పేరులో ఇంకొక అర్థం కూడా ఉన్నది. వితుష్టాచ శర్మిష్ఠ అంటే నిలకడలేని మనస్సు కలిగినది. నిలకడలేని మనస్సు ఎటువంటిదో తెలుసా విడిది? క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాశ్చ క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకరః. కొంతమంది లక్షణం ఎలా ఉంటుంది? క్షణే తుష్టాహ, అంతలోనే సంతోషపడిపోతారు. అబ్బా ఎంత బాగుందండి అంటాడు. మరి కాసేపు ఉన్నాక ఛీ దుర్మార్గుడు అంటాడు. వితుష్టాశ్చ క్షణే క్షణే, ఈ క్షణంలో వాడు ప్రేమ చూపించాడు కదా, ఈ ప్రేమ నిజం అనుకుందామంటే క్షణే రుష్టాహ, క్షణంలో కోపం వచ్చేస్తుందన్నమాట. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ప్రేమ వస్తుందో తెలియదు, ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటాడో తెలియదు, ఎప్పుడు అనుకూలంగా ఉంటాడో తెలియదు. అందుకని అవ్యవస్థిత చిత్తానాం, మనస్సు నిలకడగా లేనటువంటి వాడి ప్రసాద అపి ప్రేమ కూడా భయంకర భయంకరము. కాళిదాసు గారు చెప్తున్న గొప్ప శ్లోకండో ఇది. నిలకడలేని ప్రేమ ప్రమాదం కదా. ఇవాళ పీకిదాకా పెడతావు, రేపు పొద్దున కోపం వస్తే కక్కంటావు, అప్పుడు ఎలా కక్కుతాడు వీడు తినేసిన తర్వాత? కాబట్టి అనుక్షణము ఈ విధంగా మనస్సు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియనటువంటి వాళ్లతో చాలా ప్రమాదం. వాళ్లతో స్నేహం చేయటం పాము పడగ కింద కప్ప నివసించినట్లు. ఇప్పుడు శర్మిష్ఠ యొక్క పేరు యొక్క అసలంతరార్థం ఏమిటంటే నిలకడలేనిది. ఆ నిలకడలేని దవడం వల్ల ఏం చేసింది? ఇప్పటిదాకా ప్రేమగా స్నేహితురాలంటూ తిరిగిందా, ఈ క్షణంలోనే చిన్న మాట నందు కోపం వచ్చేసి అమాంతంగా, ఎవత్తే ఇది, ఒక పురోహితుడు కూతురు నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా? అసలు నా చీర అది కట్టుకోవడమే తప్పు, దాని చీర నేను కట్టుకోవడం ఘనకార్యం. ఆ విషయం మర్చిపోయి నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుందా అని తాను తిట్టినవి మర్చిపోయి, చెలికత్తెలు 1000 మంది ఉన్నారు గనక ఆ 1000 మంది యొక్క సహకారంతో ఈమె వస్త్రములు తీసి ఊడ్చి దిగంబరంగా పాడుబడిన రూతులు పారేసిపోయింది. అలా వెళ్ళిపోగానే నిష్కరుణగా అక్కడికి వేటకొచ్చాడు యయాతి గారు. ఈ నూతులు మూలుగు విని అక్కడికి వచ్చాడు ఆయన. తీరా చూస్తే నూతులోంచి ఏదో సన్నని మూలుగు, లోపలికి చూస్తే ఎక్కడో అగాధంగా ఉన్న నుయ్యి, అందులో చిన్న మర్రి మొక్క ఒలిచింది. ఆ మర్రి మొక్కను పట్టుకు వెళ్లాడుతోంది ఇవిడ. ఆయు ఉంది గనక అందులో బతికింది పాపం. ఆయనకు అర్థమైంది ఎవరో స్త్రీ అని. వెంటనే ఆయన చాలా కష్టపడి ఆవిడ తీయడానికి ప్రయత్నం చేశాడు. ముందు పైరున్న కండువ వేశాడు, కండువ సరిపోలేదు. అందుకని ఇంకా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాడిని రక్షించడానికి సిగ్గేమిటని కట్టుకున్న పంచిని ఇప్పి ఈ పంచిని ఉత్తరీయానికి కట్టి అందులో వేశాడు. అంటే దిగంబరముగా ఆవిడని రక్షించడానికి ప్రయత్నించాడు. ఆ పంచి ఆవిడికి దొరికింది, అది పట్టుకోగానే పైకి లాగాడు. పైకి వచ్చేటప్పుడు ఆ పైకి ఎక్కలేకపోతుంది ఆవిడ, ఆ నుయ్యము పాడైపోయి ఉంది. అందుకని కుడి చేత్తో ఆవిడ చేయి పుచ్చుకుని లాగెట్టండి. ఏమి రాశారండి పోతర్ గారు అద్భుతమైన పద్యం. సప్తంభో నిధి వేఖలావృత మహాసర్వం సహా కన్యక ప్రాప్తోద్యద్వర దక్ష దక్షిణకర ప్రాలంబముంజేసి ప్రోక్షిప్తం చేసేయయాతి కట్టుకొన పైచేలంబుమున్నిచ్చి పర్యాప్త స్వేద జలాంగి ఆళి సముదాయ సర్గవిన్ భార్గవిన్. ఆవిడ భృగు వంశంలో పుట్టింది, అందుకని భార్గవి అంటే ఇక్కడ మాత్రం దేవయ్య అని. భార్గవి అంటే భృగు వంశంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా, లక్ష్మీదేవి కూడా భృగు కూతురు కాబట్టి ఆవిడ భార్గవే, ఇక్కడ మాత్రం దేవయ్య అని. ఆవిడ నీళ్లలో ఉన్నది, అది నీరు అంటే నీరు కాదు, పాడుబడి నుయ్యి కాబట్టి ఏదో మురికి నీరు ఉంది. అటువంటి దాన్ని ఆయన పైకి లాగాడు. ఆ లాగేటప్పుడు పైకి తీసుకురావడం కోసం కుడి చేత్తో ఆవిడ చెయ్యి పుచ్చుకు లాగాడు. ఆయన చెయ్యి ఎటువంటిదట అంటే సప్తాంభోనిధి, ఏడు సముద్రముల చేత చుట్టబడిన భూమి చుట్టూ ఏడు సముద్రాలున్నాయి. అందుకని భూమి ఒక స్త్రీ, గుండ్రంగా ఉన్నది ఆవిడ నడుము. ఆ నడుము చుట్టూత వడ్డాణములో ఉన్నదట సముద్రం. ఆడవాళ్ళు నడుముకి వడ్డాణం పెట్టుకున్నట్టుగా భూదేవికి మొత్తం చుట్టూత సముద్రమే వడ్డాణం. ఏడు సముద్రములు వడ్డాణముగా కలిగిన మహాజగన్మాత భూదేవిని పరిపాలిస్తున్న వీరుడు యయాతి. పరిపాలన చేసేటప్పుడు ఏం చేస్తారో తెలిసిన, మహారాజు పరిపాలన చేయాలంటే పక్కన ఒక రాజదండం అని ఉంటుంది, ఆ రాజదండాన్ని అలా పెడతారు. మీరు ఎప్పుడైనా సన్యాసులను చూశారు కదా మహాత్ముల్ని, వాళ్ళ పక్కన ఒక కర్ర పెడతారు, అది త్రిదండం. ఇది సన్యాసి సూచకం, వైరాగ్య సూచకం. రాజులు కూడా పక్కన సింహాసనం పక్కన ఒక చిన్న కన్నం ఉంటుంది, ఆ కన్నంలో రాజదండం పెడతారు. ఈ రాజదండం ఉందంటే ఆయన రాజు. ఇది ఉన్నవాడి చేతిలో ఇంకా సాక్షాత్తు కల్పవృక్షం ఉన్నట్టే. ఈ రాజదండం ఉన్నవాడు ఏం చెబితే అదే శాసనం. అలా ఏడు సముద్రములతో కూడిన భూమండలమును పరిపాలించే రాజదండమును చేత్తో పట్టుకున్న మహారాజాయన. ఆ చేత్తో ఆవిడ చెయ్యుచ్చుకులాగాడు. చేత్తో పుచ్చుకులాగాడంటే వదిలిపోను అలా అనలా. వర అంటే శ్రేష్టమైన, దక్ష చాలా సామర్థ్యం కలిగిన, దక్షిణకర కుడి చేత్తో ఆవిడని పట్టుకుని పైకి లాగాడు. ఇక్కడ పోతన గారన్న పద్యం అర్థమైంది మీకు. వర దక్ష దక్షిణ కర ప్రాలంబము చేసి శ్రేష్టమైన సమర్థత కలిగిన చేతిని ఊతగా ఇచ్చి లాగాడు. ఈ శ్రేష్టమైన అంటానికి ఏం పదం వాడాడు, వర. వర శబ్దానికి అసలు అర్థం ఏమిటి, ఇంకో అర్థం వరుడు అంటే ఈయన వరుడు అయిపోయాడు, ఆవిడికి తెలియకుండానే భర్త అయిపోయాడు. వరుడు వధువు అండల మనం ఆ మాటని రెండు రకాలుగా వాడాడు ఇక్కడ ఆయన. ఈ చెయ్యొచ్చుకు పైకి లాగాడు. రాగానే ఆవిడ సిగ్గుపడుతూ ఉంటే ఇంకెందుకులే సిగ్గని తన పైన ఉత్తరీయం ఇచ్చాడు. ఇవ్వగానే ఆవిడ కట్టుకుని, నేను పరపురుషుణ్ణి, పొరపాటును కూడా కన్నెత్తి చూడను, అంత కఠోర నియమం ఉన్నది. ఇవాళ నువ్వు దిగంబరంగా ఉన్న నన్ను చూచి నీ వస్త్రం నాకు ఇచ్చావు. ఎప్పుడు భర్త యొక్క లక్షణం భార్యకి బట్టలు ఇవ్వడం, భార్యకి బట్టలు కొనిపెట్టే బాధ్యత భర్తది, ఆ తర్వాతే మిగతా వాళ్ళు ఎవరిదైనా సరే. నువ్వు ఇక్కడ మొదటిసారిగా కష్టాలలో ఉన్న నాకు వస్త్రం ఇచ్చావు, అందులో కూడా ఈ పై వస్త్రం ఇస్తే మాత్రం తప్పక వాడు భర్త అని శాస్త్రం ఉండవు. ఎందుకో తెలిసిన మీకు, మీరు పెళ్ళిళ్ళు ఎన్నో చూశారు కదా, పెళ్ళిళ్ళలో భర్తకి ఏం చేస్తారు, పైన వరుడికి ఒక కండువ వేస్తారు, భార్యకి ఏం చేస్తారు చీర ఉంటుంది, ఈ చీర ఇది ముడేస్తారు. ఈ పైన ఉన్నటువంటి వస్త్రమును తన కొంగుకి ముడేసుకునే భాగ్యం ఒక భార్యకే ఉంటుంది, అందుకే కొంగుచాటు మొగుడవుతాడు. కొంగును ముడేసుకుంది భార్య అంటే ఇదన్నమాట అసలు రహస్యం. ఆవిడండి భర్తను కొంగుకు ముడేసుకుంది అంటే ఈ కండువ తనకు ముడేయాలి. ఒక్కసారి ముడేశారంటే వీళ్ళు భార్యాభర్త అని అర్థం. ఈ ముడి వేసుకునే వస్త్రం నాకేం చేసావు, నడుముకు ముడేసుకునేలా చేసావు, కాబట్టి నీతో ముడిపడినట్టే నువ్వే భర్త అంది. ఇది ఎక్కడ గొడవ అండి, నువ్వేదో చచ్చిపోతావని రక్షిస్తే ఇలా ముడేసుకుంటానంటే ఎలాగా అంటే, నాకు కచుడు అనేవాడి శాపం ఉన్నది, అందువల్ల నువ్వే భర్తవి అనగానే శుక్రాచార్యుడిని అడుగుదాం అన్నాడు ఆయన. నువ్వు అంటే ఇష్టమే కానీ శుక్రాచార్యుడు గురువుగారి మాట కాదనకూడదు కదా అంటే గురువుగారు కూడా ఒప్పుకున్నారు. ఈ ఇద్దరికి పెళ్లి జరిగింది. ఈలోపు ఏం జరిగింది, నాన్నగారు ఇతను రక్షించకపోతే నేను చచ్చిపోయేదాన్ని, ఇతను నాకు భర్త అవుతాడు, కానీ మీరు ఈ క్షణమే ఉద్యోగం మానేయండి, పరమ దుర్మార్గురాలు శర్మిష్ట నన్ను చంపడానికి నూతిలో పారవేసింది గనక ఆమె తండ్రికి మీరు కొలువులో సహాయం చేయడానికి వీలు లేదు అనగానే అప్పుడు ఆయన ఉద్యోగానికి రిజిగ్నేషన్ పంపేశాడు. ఎందుకయ్యా నా కూతురికే దిక్కు లేకపోతే ఇక నీ దగ్గర ఎందుకు కొలువు సాధించిపోతున్నానంటే, అయ్యా మీరు లేకపోతే నేను బతకలేనండి, గురుకటాక్షం లేకపోతే సర్వనాశనం అయిపోతాం, ఎందుకు వచ్చింది, మీరు ఏం చెబితే అది చేస్తాను, మీ అమ్మాయి కాళ్ళ మీద పడతాను, నన్ను మాత్రం వదిలి వెళ్ళొద్దన్నాడు గురువుల మీద ఉన్న అభిమానంతో. ఈ గురువు గారు వెళ్ళిపోతే దేవతల చేతిలో రాజ్యం అంతా నాశనం అవుతుందని తెలుసు కనుక వృషపరుడు ఆ మాట అన్నాడు. అప్పుడు ఆయన, నా కూతురు చెప్పిన మాట నువ్వు వింటే, నా కూతురు ఒప్పుకుంటే నేను నీ కొలువులో ఉంటానన్నాడు. అప్పుడు ఈయన దేవయాని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు దేవయానంది, నీ కూతురు నన్ను తన 1000 మంది చెలికెత్తలతో కలిసి నూతిలో పారేసింది కనుక నీ కూతుర్ని ఆ 1000 మంది చెలికెత్తలతో నాకు శాశ్వతంగా దాసీమణులుగా ఇచ్చేయి అనగానే ఇచ్చేశాడు ఆయన. అప్పుడు ఈ శర్మిష్ఠని తీసుకుని, ఈ దాసీల్ని తీసుకుని ఈమె యయాతి గారి రాజధానికి వెళ్ళింది. అప్పుడు చెప్పాడు శుక్రాచార్యుడు, నాయన నేను ముందే చెబుతున్నాను, బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి, ఇంద్రియములు బలమైనవి కాబట్టి నువ్వు శర్మిష్ఠని నీ దగ్గరికి దాసీగా పంపుతున్నాను కదా అని, రేపొద్దున ఆమెను పెళ్లి చేసుకుంటే మాత్రం ఒప్పుకోను, ఆమెకు అన్ని యథాతథంగా నా కూతుర్ని చూసినట్టు చూసుకో, ఒక్క తాళి కట్టడం మాత్రం చెయ్యకన్నాడు. అలాగే మామయ్య అన్నాడు, తీసుకెళ్లాడు. ఒకనాడు ఈ దేవయ్యాని వరసగా యదువు తుర్వసుడు అని ఇద్దరు కొడుకుల్ని కని బాల్యంతరాలుగా ఉన్న కాలంలో ఆవిడకు అనుకోకుండా చీర చెరగం వాసింది, అంటే బహిష్టు కాలం వచ్చింది. ఆ కాలంలో ఈయన ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న శర్మిష్ట, ఆవిడ పేరే అధపాతాళానికి గెంటడం అని పేరు కదా, ఆవిడ చూచి, ఏమయ్యా పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నాను, నువ్వు ఒక క్షత్రియుడివి, ఒక స్త్రీని ఏదైనా ముత్తైదువుగా చంపడం అనేది శాస్త్రం గనక, నేను ముత్తైదువుగా చావాలని కోరుకుంటున్నాను గనక, సౌభాగ్యవతిగా తనువు చాలించాలనుకుంటున్నాను గనక నన్ను పెళ్లి చేసుకో తప్పులేదండి. ఇక్కడ చాలామంది యయాతి కాముకుడి చేసుకున్నాడని చెబుతున్నారు, కానీ భాగవతం అలా చెప్పలా. ఆయన నిర్వికారుడు అయినప్పటికీ భవిష్యత్తు తెలుసు, మామగారి మాట కాదని ఎందుకు పెళ్లి చేసుకున్నట్ట, ఈమెను వివాహం చేసుకోకపోతే భరత వంశం నిలబడదు, ధర్మబద్ధముగా క్షత్రియ కన్య మరో క్షత్రియుణ్ణి పెళ్లి చేసుకోమని అడిగితే ఆ కన్యని పెళ్లి చేసుకుని వాడు కూడా నరకానికి పోతాడని ఒక నియమం ఉన్నది, అది బృహస్పతి రాసిన సూక్తుల్లో ఉంది గనక ఆయన నిర్వికారంగానే పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి శర్మిష్ఠకు కూడా 3 కొడుకులు పుట్టారు. యయాతికి పెద్ద భార్య దేవయాని వల్ల యదువు తుర్వసుడు పుట్టారు. శర్మిష్ఠకి ద్రుహ్యుడు అనువు పూరువు పుట్టారు. మొత్తం 5 సంతానం. ఒకనాడు ఈ శర్మిష్ఠ కొడుకులు ఉద్యానవనంలో యయాతి కాళ్ల మీద పడగానే దేవయాని అసలు విషయం కనిపెట్టి, వీళ్ళు సందేహం లేకుండా రబ్బర్ స్టాంపుల్లో ఉన్నారు మా ఆయనకి, ఈ శర్మిష్ఠని పెళ్లి చేసుకున్నాడని కనిపెట్టి పరుగు పరుగున తండ్రి దగ్గరికి వెళ్ళింది. తండ్రి గారికి కోపం వచ్చింది, నా కూతురికి అన్యాయం చేస్తావా, నేను ముందే చెప్పాను కదా శర్మిష్ఠని వివాహం చేసుకోవద్దని, వినిపించుకోకుండా పెళ్లి చేసుకున్నావా, నువ్వు ముసలివాడివైపో అన్నాడు. దాంతో ఆయన వృద్ధుడైపోయి, మామ ఇప్పుడు నేను ఈ సంసారం ఎలా చేయనని బాధపడ్డాడు కాళ్ళ మీద పడి. ఇంకా పరిపాలన చెయ్యాలి, ఇంకా నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయని, కానీ ఇప్పుడు దేవయాని కూడా తండ్రి తొందరపడి శాపం పెట్టావు, ఇప్పుడు శాపం పెట్టింది నా భర్తక నాక, నా భర్త ముసలాడైపోతే నా బతికే కదా అధ్వానం అవుతుంది, ఏదో సంసారం సరిచేస్తాం అనుకుంటే అసలుకి అసలు పెట్టాము ఏమిటంటే, అందుకే చీటికి వాటికి పుట్టింటికి రాకూడదు కూతుళ్ళు అన్నాడు ఆయన, శాసించాడు. చిన్న చెత్తగా వాటికి రాకూడదట, పెద్ద కష్టం వస్తే తప్ప, నువ్వు తొందరపడి వచ్చావు నేను తొందరపడి చెప్పించాను, తొందరపడి నోరు దారితే తీసుకోలేము, ఎంత ప్రమాదమో చూసావా, అందుకే ఒక్కొక్కసారి బయటకు వచ్చిందంటే కొంపలు మునిగిపోతాయండి, ఏం ఉండదు దానికి, కానీ ఆ ఒక్క ముక్క ప్రపంచాన్ని ముంచేస్తుందన్నమాట. అందుకే ఇక్కడ ఒక గొప్ప శ్లోకం చెప్పారండోయ్, ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తథైవ కర్తవ్యం వచనే కాదరిద్రత. ప్రేమగా మాట్లాడితే జంతువులన్నీ వశమైపోతాయి, అందుకే మనం కోపంగా చెప్పాల్సి వచ్చినా కఠినంగా మాట్లాడకూడదట. ప్రేమగా పిల్లలు అలరి చేస్తున్నారు అనుకోండి, స్కూల్కి కడతావా తన్ననా అన్నావా, వాడు వెళ్ళడు ఇంకా రెచ్చిపోతాడు, నాయన చదువుకోకపోతే ప్రమాదం రా అని మెల్లగా చెప్పాలట, చెప్పగా చెప్పగా వినకపోతే అప్పుడు కర్రుచుకోవాలి వేరే విషయం, కానీ ఆరంభావస్థలో ఎప్పుడూ కూడా కాస్త ప్రేమగా, పాఠానికి వెళ్ళు నా తండ్రి చదువుకో, చదువుకుంటే బాగుపడతావు అని చెబితే నయము వల్ల వింటాడు, భయం వల్ల వినండోయ్. అందుకని ప్రియవాక్య ప్రధానేన ప్రేమగా మాట్లాడడం ద్వారా సర్వే తుష్యంతి జంతవః, ప్రాణులందరూ సంతోషిస్తారు, ఒక్క మనుషులే కాదు కుక్క కూడా ప్రేమగా పిలిస్తే వస్తుంది, చి పో అన్నామంటే భయ్ అని మీదకు వచ్చి కరుస్తుంది, అదే టామీ అనగానే ఏమి అని వచ్చి నవ్వుతుంది, అలా నాకించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. తస్మాత్ కాబట్టి తథైవ కర్తవ్యం, అదే కర్తవ్యం, నీకు భగవంతుడు డబ్బు ఇవ్వకపోయినా ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వకపోవచ్చు, రూపం ఇవ్వకపోవచ్చు, వచ్చినే కాదరిద్రత, మాట ఇచ్చాడు, నువ్వేం మోగవాడివి కాదు, ఇంకా ప్రేమగా మాట్లాడడానికి దరిద్రం ఏమిటన్నాడండి. అందువల్ల తొందరపడి మాట్లాడి నేను ఆయన్ని శపించాను. అంతా తొందరే జరిగింది, అయినా పర్వాలేదు, నీ కొడుకుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళ యొక్క యవ్వనం నీకెమ్మను, నీ ముసలితనం వాళ్ళకి ఎక్స్చేంజ్ చేసుకో, కొంతకాలం నువ్వు సుఖంగా యవ్వనంతో ఉండు, ఆ తర్వాత నీకు ఎప్పుడు పని లేదనుకుంటే అప్పుడు నీ కొడుక్కి తిరిగి అతని యవ్వనం ఇచ్చి అతని ముసలితనం తీసుకో. నీ యవ్వనమును, నీ ముసలితనము సేకరించి తన యవ్వనం ఎవడు నీకు ఇస్తాడో వాడే నీ రాజ్యానికి వారసుడు అని శాసించాడు శుక్రుడు. ఆయన తిరిగి రాజ్యానికి వచ్చి ముందు పెద్ద కొడుకుని పిలిచాడు. ఒరే యదువు, నువ్వు నా ముసలితనం సేకరిస్తావా, కొంతకాలం పాటు నీ యవ్వనం ఇస్తావా అంటే చీపో, ఎల్లకాలం మేమే ముసలాళ్ళమై బాధపడతామా, అయినా మీరు కూడా ఎంతకాలం రాజ్యం చేస్తారండి, అడవికి పోక, మొత్తం పెత్తనం నాకు ఇచ్చి మీరు అడవికి పోకూడదా, ఈ ముసలాళ్ళకి చేదస్తు ఎక్కువ అని తిట్టేటవాడు. దాంతో ఆయన కోపం వచ్చింది, ఇదే నీకు నా శాపం, నీకు నీ వంశం వాళ్ళకి సింహాసనం మీద కూర్చునే అర్హత లేదు అన్నాడు. అందుకే యదువు యొక్క వంశము యాదవ వంశం, దానికి సింహాసన అర్హత లేకుండా పోయింది. అప్పటి నుంచి యాదవులు ఎవరూ కూడా ఎంత బలవంతులైనా సింహాసనం మీద మాత్రం కూర్చునేవారు కాదు. రెండో వాడిని తుర్వసుని పిలిచాడు, వాడు ఒప్పుకోలేదు, అయితే నీ వంశంలో కొంతమంది భ్రష్టులు పుట్టి మన మతాన్ని వేదాన్ని పాడు చేయుదురుగాక అన్నాడు. ఇక రెండో భార్య శర్మిష్ఠ యొక్క కొడుకుని దృహ్యుణ్ణి పిలిచాడు, వాడు ఒప్పుకోలేదు, దాంతో మీ వంశస్థులంతా కేవలం పచ్చగడ్డితో బతకడ్డి పండు అన్నట్ట, అందుకని గడ్డి కోసుకుంటూ బతకడం మొదలెట్టారు. ఆ తర్వాత నాలుగో వాడిని అనువుని పిలిచాడు, వాడు ఒప్పుకోలేదు, అయితే మీ వంశస్థులంతా కూడా జుట్టు గుండు గీయించుకుని గడ్డం మాత్రం పెంచుకుని అందరూ తూర్పుకి తిరిగి దండం పెడితే మీరు పడమరకి తిరిగి దండం పెట్టండి, మీరు గయ్యోని సాయంకాలం పొద్దున అరవండి అన్నాడు. అప్పటి నుంచి వాళ్ళు అరుపులు మొదలెట్టారు, గుండు గీయించుకున్నారు, గడ్డం పెంచుకున్నారు. అనువు యొక్క సంతానం వాళ్ళు అన్నమాట. ఈ అనువే అరబ్ కంట్రీ అనే పేరుతో ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ సామ్రాజ్య స్థాపన చేశాడు అని భవిష్య పురాణం కూడా చెబుతున్నది. ఆ తర్వాత ఆఖరి వాడు ఐదో వాడు ఈ శర్మిష్ఠ యొక్క కొడుకు పూరు అన్నవాడు వచ్చాడు. తండ్రికి వినయంగా నమస్కరించి తండ్రి కోరిక తీర్చడం కంటే మరొక కర్తవ్యం లేదు, నా యవ్వనం నీకు ఇచ్చానన్నట్ట. 10,000 సంవత్సరముల కాలం పూర్వు యొక్క యవ్వనాన్ని తాను సేకరించి సంసారంలో ఉన్నాడు యయాతి. ఒకనాడు ఆయనకి విరక్తి కలిగింది, వెంటనే భార్యను పిలిచి ఏమన్నాడు తెలుసా, షీ ఏమిటి బ్రతుకు, ఎందుకు ఈ సింహాసన వ్యామోహం, ఎందుకు ఈ పిల్లల మీద వ్యామోహం, ఎందుకు ఈ ధనం మీద వ్యామోహం, ఈ తిండి మీద వ్యామోహం, ఈయన జీవితం అంతా వ్యర్థం చేసుకున్నారు, 10,000 సంవత్సరాలు ఇందులో ఉండిపోయాను, పిల్లాన్ని ముసలాండి చేశాను, హాయిగా ఈ 10,000 సంవత్సరాలు హరినామస్మరణ చేసుకుంటూ తపస్సు చేసుకుని ఉంటే బాగుపడేవాణ్ణి, అయ్యో భార్యామణి అని ఒక అద్భుతమైన శ్లోకం ఇక్కడ చెప్పాడండి. నవమస్కంధంలో ఈ శ్లోకం చాలా గొప్పది. నజాతు కామః కామానాం నజాతు జాతః కామానాం శామ్యతే కామేన నతు శామ్యతే హవిషా కృష్ణవర్త్మేవ భూయయేవాభివర్ధతే. కామము అగ్ని లాంటిది, తీర్చుకోవడం వల్ల ఎప్పుడూ ఈ కామము తగ్గదు. అంటే మన కోరికలు, కోరికలు తీర్చుకునే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. కారు కావాలి, కారు అయ్యాక విమానం, విమానం అయ్యాక హెలికాప్టర్, హెలికాప్టర్ అయ్యాక భారతదేశం, భారతదేశం అయ్యాక ప్రపంచం, ప్రపంచం అయ్యాక పాతాళం, ఇలా కోరికలు పెరుగుతూనే ఉంటాయి. అందుకే నజాతు కామ కామానాం ఉపభోగేన సామ్యతి, అనుభవించడం ద్వారా, తీర్చుకోవడం ద్వారా కామము తీరదు. కామము అగ్ని, హవిష కృష్ణవర్త్మేవ భూయయేవ అభివర్ధతే. కృష్ణవర్త్ముడు అంటే అగ్ని, ఓ చోట అగ్నిగుండం ఉంది, అగ్నిగుండం చల్లార్చాలి అని అందులో నెయ్యి పోసేట, 70 నెయ్యి పోస్తే ఏమవుతుంది, అగ్నిలో భగ్గున మండుతుంది. ఎలా అయితే నెయ్యి పోస్తే అగ్నిహోత్రుడు భగ్గుమని మండుతాడో ఈ కోరికలు కూడా తీర్చుకునే కొద్దీ ఇంకా 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 తీర్చుకోవాలని అనిపిస్తున్నారు. దీనికి అంతం లేదు, మీరు ఎన్ని కోట్లు ఇవ్వండి డబ్బు, వాడు అలా చూసుకుంటాడు, ఇంకో కోటి వస్తే బాగుండనుకుంటాడు. ఇది చాలా పెచ్చదండోయ్, మహాభయంకరమైనది. ఉపనిషత్తులు ఒక గొప్ప కథ చెప్పాయి. పూర్వం ఒకడు కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు, ఇది ఒక ఉపనిషత్ కాదా. ఈ కట్టెలు కొట్టుకునేవాడు ఒక రోజున అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళగానే కట్టెలు కొట్టుకుందాం అనుకున్న సమయానికి, నేనిక్కడున్నాను నన్ను సేకరించు అనే మాట వినబడింది. ఎక్కడున్నావంటే ఇక్కడే అంది. చూస్తే అక్కడ ఢామ్మన కుండ పడిందిట. వెంటనే వీడు గొడ్డలి పక్కన వారేశాడు, ఆ కుండ తీశాడు. కుండలో బంగారు కాసులున్నాయి. అమ్మ బాబాయ్, నా జాతకం బాగుపడిపోయింది అనుకుని ఆ కాసులు లెక్కెట్టాట. 99 కాసులు ఉన్నాయి, ఒక్కటి తక్కువగా. నూరు కాసులు పూర్తయ్యాక నన్ను వాడుకో అంది. అది 99 కాసులు వచ్చి ఒక్క కాసు లేదే అనుకుని వీడు వెంటనే కొండ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఈ ఒక్క బంగారు కాసు సంపాదించడానికి వాడు ఆ రోజు నుంచి సంవత్సరం పాటు ఏం చేసేట, రోజు గొడ్డలతోటి పుల్లలు కొట్టడం, వాటిని అమ్మడం, తిండి తినడం మానేశాడు. పగలు లేదు, రాత్రి లేదు, నానా కష్టాలు పడిపోయాడు, పిచ్చెక్కిపోయాడు వాడు. ఈ ఒక్క కాసు పూర్తి చేసి అందులో వేస్తే మళ్ళీ 99 ఉందిట, అది 100 దవల. వీడు అలా 100 కాసు పూర్తి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సర్వనాశనం అయిపోయినా ఆ కుండలో 100 కాసు పడాక మళ్ళీ 99 ఉండేదిట. ఒక 5 అలా అయ్యాక వీడు ఇలా చిక్కిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు ఆవిడంది, నువ్వు 5 ఏమైపోతున్నావు ఆలోచించావా, నీ పెళ్ళాన్ని చూడలేదు, పిల్లల్ని చూడలేదు, నానా యాత్ర పడిపోతున్నావు, ఎందుకు ఎంత యాత్ర పడుతున్నావు అంది. నాకు ఒక కుండ దొరికిందే, నీకు చెప్పలేదు, భార్యకి చెప్పకుండా రహస్యంగా దాచడం తప్పే, ఆ కుండలో 99 కాసులే ఉన్నాయి, 100 అయ్యాక వాడుకుందామని సాటిస్ఫాక్షన్ కోసం దీన్ని పోగు చేస్తున్నాను, ఎంత కష్టపడినా 100 కాసు అవ్వటం లేదన్నట్ట. ఒరే నాయన, అది 100 కాదు, నీ బొందని పాడు చేయడానికి వచ్చిందిరా అది, అది ఉన్నంతకాలం నువ్వు తిండి తినలేవురా, అది పిచ్చి పిచ్చి పిశాచ్యంరా, అది కామం అంటే ఇదే, ఈ కోరిక అనే పిశాచ్యం నిన్ను చంపడానికి వచ్చింది, పిశాచాలు తింటాయంటే ఏంటనుకుంటున్నావు, ఈ డబ్బు వ్యామోహమే తింటుంది, దాన్ని వదిలించుకుంటే నువ్వు బాగుపడతావు అందిట. అప్పుడు నేను ఇది ఎలా వదులుతుంది అన్నట్ట, నువ్వు ఏ చెట్టు దగ్గర ఆ కుండని పొందావో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు, ఆ కుండను అక్కడ పెట్టు, నా గొద్దు బాబోయాను, అది వదిలేస్తుంది. ఆ తర్వాత మనం సుఖంగా ఉంటాం అనగానే వీడు వెంటనే ఆ కుండ తీసుకెళ్ళి అక్కడ పెట్టి, నా గొద్దు బాబోయాను కానీ కుండ మాయమైపోయేదట హెహె అనే శబ్దంతో. అప్పుడు వీడికి మతిపోయింది, ఎవరు నువ్వు అన్నట్ట, అహమేవచ ఆశ, నేనే ఆశని, మీలాంటి వాళ్ళందరినీ ఏడిపించడానికి వస్తాను, నువ్వు ఇంకో 100 బతికి కష్టపడినా ఈ కొండ నిండదు, నీ బతుకంతే, నువ్వు నన్ను వదిలించుకున్నావుగా ఇక సుఖంగా ఉంటావు అందిట. కాబట్టి మనం కూడా అలాంటి ఆశలో పీడింపబడుతున్నాం, కోరిక అనే పిశాచ్యం మనల్ని పట్టుకుంది, అందులోంచి బయటపడాలి, అదే ఏయాతి చరిత్ర. అసలు ఏయాతి అంటే అది, ఏయాతి అనేవాడు అలాంటి పిశాచ్యం చేత పీడింపబడేటటువంటి సంసారం చేస్తున్నటువంటి జీవి. యాతి యాతి ఇతి ఏయాతి. ఇప్పుడు ఎంత గొప్ప అద్భుతమైన చరిత్రలండి, పైకి కథల్లా కనబడతాయి కానీ మనం అంతే ఇంకేదో పోగు చేద్దాం పోగు చేద్దాం పోగు చేద్దాం అనే వ్యామోహంలో మన ఆయువు నశించిపోతున్నది. ఈ సంసారంలో పడి ఈ ధన సంపాదనలో కుటుంబాభివృద్ధి కోసం యుగయుగాలు గడిచిపోతున్న మనం బ్రతుకుని బాగు చేసుకోవడానికి ప్రయత్నించక భగవంతుడి వెంట వెళ్ళక అలా దాచి 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 చచ్చిపోతాం. ఇప్పుడు ఈ డబ్బంతా ఏమైపోయింది, దాచిందంతా పిశాచ్యం ఇంగినట్టుగా అయిపోయింది, ఇక్కడే వదిలేశాం. ధనాని భోమౌ, ఈ డబ్బంతా భూమి మీదే ఉంది. పశవశ్చ గోష్ఠే, మనం కష్టపడి సంపాదించి రోజు బెల్లం ముక్కలు పెట్టినటువంటి గోవులు మనతో రావు, అవి గోశాల్లోనే ఉంటాయి. పోని భార్య గృహం, ద్వారం దగ్గరే ఉంటుంది భార్య, భార్య గృహద్వారి, ఇంటి ద్వారం దగ్గర భార్య. జనశ్మశానే, ఈ జనమంతా శ్మశానం దాకా వచ్చేవాళ్ళు ఉంటారే, శ్మశానం దగ్గర ఆగిపోతారు. ఏమండి, మీరు నేను స్నేహంతో ఉన్నాం, శ్మశానంలో మీతో పాటు చితిలో పడి వస్తా అని ఒక్క స్నేహితుడు అంటాడా, పాపం బతికాడండి అని ఒకడు, మంచివాడండి అని ఒకడు, వాడు మొహం ఏం మంచి అండి, పైకి ఎలా కనపడతాడు వాడు, ఒక రోజున 10 రూపాయలు అడిగితే ఇవ్వలేదని ఒకడు, అప్పుడే గుర్తుకొస్తాయి అవన్నీ. కాబట్టి ఈ జనం శ్మశానం దగ్గర రకరకాల కబుర్లు చెబుతారు తప్ప కూడా ఒక్కడు రాడు వీరు, అనుసరించి వచ్చేవాడు ఎవడు ఉండదు. ఇలా అన్ని ఇక్కడే వదిలి, శరీరమును కూడా వదిలి, ఈ శరీరాన్ని తగలబెట్టే కట్టెల్ని నిప్పుని కూడా వదిలి, కర్మానుగోగచ్చతి జీవ ఏక, కర్మను అనుసరించి జీవుడు ఒక్కడే వెడతాడు. అలాంటి జీవుణ్ణి నేను భ్రష్టుండి అయ్యాను, ఇక నేను ఉండను, నేను అడవికి పోదామనుకుంటున్నాను, నువ్వేం చేస్తావని అడిగితే మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటానంది. దేవయ్యాని ఎప్పుడూ కూడా దేవస్వరూపిణి గనక నిన్ను అనుసరిస్తానంది. శర్మిష్ఠని అడిగాడు, ఏమండి నేను మాత్రం మీతో రాలేనండి, మా అబ్బాయి చిన్నాడంటే ఇష్టం అండి అంది. ఇప్పుడు అర్థమవుతుంది మనకి శర్మిష్ఠ ఎవరో, దేవయ్యాని ఎవరో. వెంటనే ఆయన పూర్వుని పిలిచాడు, నీ యవ్వనం నీకు ఇచ్చేశానన్నాడు. ముసలితనం తీసుకున్నాడు, దేవయానితో వెళ్ళాడు, మహాతపస్సు చేసి ఒక అగ్నిజ్వాలని యోగాగ్నిని సృష్టించుకున్నాడు, ఆ యోగాగ్నిలో శరీరం కాల్చేసుకున్నాడు, దేవయాని కూడా అతనితో కాలిపోయింది, ఇద్దరు కలిసి శాశ్వతమైన స్వర్గానికి వెళ్ళిపోయారు. శర్మిష్ఠ కొడుకు దగ్గర ఉండిపోయింది, ఆవిడ పాతాళానికి పోయింది. ఆ తర్వాత ఆ మహానుభావుడు యయాతి గారి యొక్క వంశంలో రంతిదేవుడు అని పేరు కలిగిన ఒక మహావీరుడు, ఒక పరాక్రమవంతుడు పుట్టాడు. ఈ రంతిదేవుడు మా తాతలు తండ్రులు దాతలని గ్రహించి రోజు హరినామస్మరణ చేసేవాడు. ఒకరోజున నారదుడు ప్రత్యక్షమయ్యాడు, ఈయనకి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు. చేసి ప్రాణం పోయిన అష్టాక్షరి విడిచిపెట్టకు, మానవుల్ని తరింపచేసేవి 2, ఒకటి నామస్మరణ, 2 దానము, నువ్వు ఈ రెండూ విడిచిపెట్టగనగానే రంతిదేవుడు ఆ రోజు నుంచి నేను చచ్చేదాకా నారాయణ స్మరణ విడవను, రెండోది అన్నదానం విడిచిపెట్టనని ఒక శపథం చేశాడు. ఎంత సామ్రాజ్యం అండి ఆయన! ఇంత భారత మండలానికి ఏకఛత్రాధిపతిగా ఉన్న ఆయన ఆ రోజు నుంచి లేదనకుండా దానం చేశాడు. ఈయన్ని పరీక్షించడానికి యమధర్మరాజు గారు వచ్చి నీ రాజ్యం ఇచ్చేయంటే రాజ్యం ఇచ్చేశాట. ఆయన భార్య ఆయన అదృష్టవశాత్తు బంగారు తల్లి, ఆయనకి సరైనటువంటి ఇల్లాలు. అడవికి వెళ్ళిపోదామండి రాజ్యం ఇచ్చని యమధర్మరాజు గారికి రాజ్యం ఇచ్చి పిల్లల్ని వెంట పెట్టుకుని ఆయనతో వెళ్ళిపోయింది. అంతేగాని దుర్మార్గుడు కూడా రాజ్యం ఎందుకు ఇచ్చామన్నలా. వెళ్ళేటప్పుడు ప్రజలు ఆయనకి 100 బస్తాలు ధాన్యం ఇచ్చారట. ఆ 100 బస్తాల ధాన్యాన్ని ఎడ్ల బళ్ళ మీద పెట్టుకుని అడవికి పోయారు వీళ్ళు. అడవికి వెళ్లే సమయానికి ఆయనతో ఆయన భార్య 5 పిల్లలు, అందులో 3 కొడుకులు 2 కూతుళ్ళు. ఆ పిల్లలు అట్టండి, ఒక ఆవిడికి ఒక అమ్మాయికి 3 ఏళ్ళు, ఒక అమ్మాయికి 5 ఏళ్ళు, ఆ తర్వాత పిల్లవాడికి 6 ఏళ్ళు, ఆ పైవాళ్ళు వరుసగా కవల పిల్లలు, వాళ్ళకి 7 ఏళ్ళు. ఇంత చిన్న పిల్లల్ని తీసుకుని 100 బస్తాల ధాన్యం తీసుకుని అడవికి వెళ్ళాడు. ఈయన అడవికి వెళ్ళాడని తెలుసుకుని కొంతమంది జనం అక్కడికి కూడా పోయారు. ఆహా, ఆ తల్లి అర్ధరాత్రి లేదు, తెల్లవారు సమయం లేదు, కొంతమంది అర్ధరాత్రి కూడా వస్తారు. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి, నా అదృష్టం నాకు పూర్వజన్మ సుకృతం వల్ల ఒక బంగారం లాంటి ఇల్లాలు దొరికింది. ఇప్పటి నుంచి కాదు, 1993 నుంచి మా ఇల్లు సత్రంలాగే ఉండేది. ఎంతమంది పండితులు రాత్రి లేదు పగలు లేదు, కొంచెం మడి ఆచారం ఉన్న ఇల్లు అని ఆ రోజుల్లో స్పాట్ వాల్యుయేషన్ ఏలూరులో జరుగుతుంది కదా, 10th క్లాస్ పేపర్లు ఇద్దడానికి వచ్చి నరసాపురం నుంచి గుర్తి సత్యనారాయణ గారు, మల్లంపల్లి ఏకోరాము గారు. ఏకోరాము గారు అంటే ఇప్పుడు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు, చాగంటి కోటేశ్వర గారు గురువు గారికి అన్నగారు, సొంత అన్నగారు అనమాట ఆయన. వీళ్ళంతా మా నాన్నగారు శిష్యులు కదా ఈ ఏకోరాము గారు. వీళ్ళంతా స్పాట్కి వచ్చేవారు. 4 గదులు ఇంట్లో మొదట్లో మేము ఉండేవాళ్ళం. ఆ ఇల్లుని తర్వాత పెంచి పీఠం చేశాను నేను. ఆ 4 గదులు ఇంట్లోనే ఒకే గదిలో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఆవిడ చేతి భోజనం చేసేవారు. రాత్రి 12 ఇంటికి వచ్చిన వేడిగా అన్నం వండి పెట్టేదండి ఆవిడ. నిజంగా కన్నీళ్ళు వస్తాయన్నమాట ఆవిడ చేసిన సేవకి. చంటిపిల్ల మా చిన్నపిల్లని, ఇంకా చంటిపిల్ల మా శ్రీకర్ని ఇద్దరిని పెట్టుకుని ఎలా చేసిందో తెలియదు. నేను చూస్తే పురాణాలకు ఎప్పుడు పోయేవాడు, నేను ఎప్పుడు ఇంటి పట్టున ఉండడం చాలా తక్కువ. ఇలాగే ఈ భాగవతాలు పురాణాలతో ప్రపంచమంతా తిరుగుతూ ఉంటే సంసారం ఎలా సర్దుకొచ్చిందో ఇప్పటికి కూడా తెలియదు అనమాట. వండనలయ్యదు వేవూరు వచ్చిరేని అని ఒక ఆయన ఒక పద్యం రాశాడే, ఆ పద్యం అలాగే జరిగేదనమాట. నా ఆత్మకథలో నేను రాయల అభిప్రాయాలంతా పండితులు రాసిన అభిప్రాయాలు మీరు చూడండి. అంటే ఇప్పుడు నేను భార్యను పొగడ్డం కోసం కాదు, కానీ ఒక మహాత్మురాలు ఇంట్లో ఉంటే ఎల్లు ఎలా సాగుతుందో. ఇప్పటికి కూడా రాత్రి 12 ఇంటికి వచ్చినా వండి పెడుతూనే ఉంటుంది ఆవిడ. ఉత్తప్పుడు దసరాల రోజులు అంటే వంట వాళ్ళు ఉంటారు అనుకోండి, ఆ రోజుల్లో భక్తులు వచ్చిపోతూ ఉంటారు వేల మంది కనుక. మిగతా రోజుల్లో ఎప్పుడు విసుక్కునేది కాదు, ఒకసారి వండిన అన్నం మళ్ళీ పెట్టేది కాదు, అలాగే చేసేది ఆవిడ. భగవంతుడు భవిష్యత్తులో కూడా ఆవిడ గోపికిచ్చి అలాగే చేసే శక్తి వాళ్ళని కోరుకుంటూ ఉంటాను నేను. ఎందుకు చెప్తున్నానంటే రంతిదేవుడి చరిత్ర చదివినప్పుడల్లా నా కళ్ళు చెమరుస్తూ ఉంటాయన్నమాట. అడవిలో ఉండి వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటే అక్కడికి వచ్చి జనమంతా వచ్చి అన్నం అన్నం అంటే ఆవిడ అలా వేడివేడిగా అన్నం పెట్టింది. పిల్లలకు అన్నం పెట్టడం మానేసి వాళ్ళకి పెట్టింది. పాపం పిల్లలు కూడా అమ్మా అన్నం పెట్టి అనేవారు. 3 ఏళ్ల పిల్లేమిటి, అతిథులకు అన్నం పెట్టనేది. అలా అన్నం పెట్టి తా కడు పేదవడియే, పోతరు గారు రాసిన ఆఖరి మాట, కడు పేదపడియే, అన్నం తినడానికి మెతుకులు లేకుండా అయిపోయారటండి వాళ్ళు. అందరికీ అన్నం పెట్టారు, వాళ్ళు తినలేదు పాపం. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. గురువు గారు మీరు చెప్పింది నిజమా అంటే, మీరు నా దగ్గర భాగవతం మూలము తెలుగు కూడా ఉన్నాయి రెండింటిలో చూడండి, 40 దినంబులు అన్నాడు. మండలం రోజులు అన్నం లేకుండా ఉపవాసం ఉన్నారు. అడవిలో కొండలో గింజ లేదు, మంచినీళ్లు లేవు. అడవిలో అన్నంతో పాటు మంచినీళ్ళు కూడా దొరకలేదు, అదేం భగవత్ పరీక్ష. మంచినీళ్లు లేక అన్నం లేకపోతుంటే చిన్నపిల్లలు కూడా కళ్ళు మూసుకుని అమ్మ మాకేం ఆకలి లేదే అనివారటండి. 2 ఏళ్ల పిల్ల, 3 ఏళ్ల పాప, 5 ఏళ్ల పాప, అమ్మ ఎక్కడ బాధపడుతుందో, నాన్న ఎక్కడ బాధపడతాడో అని పాప వాళ్ళు, అమ్మ మాకేం ఆకలి లేదే, మీరేమనుకోకండి అనేదిట. పాపం తల్లికి తెలుసు కదా, అందుకని ఆవిడ కన్నీళ్ళు ఎలా తుడుచుకుని, పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నామండి, ఇంత ముద్ద పెట్టలేకపోతున్నాం, ఎక్కడన్నా ఒక పండు ఉంటే వెతకండి అంటే పాప ఆయన పండు కోసం వెతికాడు. పండు లేదు, ఆకు కూడా దొరకలేదట. ఎందేని పత్రంబు లభియంపక 40 దినములు ఉపవాస వ్రతము సలుపునంత. పిల్లలు కూడా దొరికారు, వాళ్ళ అదృష్టం. అంత మంచి పిల్లలు ఎక్కడ దొరుకుతారు? 5 పిల్లలు కూడా మాకు ఆకలి లేదన్నారు తప్ప, అమ్మ ఆకలి బాబోయ్ అంటే వీళ్ళు ఏమనేవారు పాపం. వాళ్ళు అలాగే ఉన్నారు. ఆ మహాత్ముడు రంతిదేవుడు పరమ సహనశీలి, భార్యామణి చెప్పక్కర్లేదు. అలా 40 రోజులు గడిచింది. 41వ రోజు వాళ్ళ అదృష్టవశాత్తు అడవిలో వాళ్ళు ఉంటున్నటువంటి ఒక చెట్టు కింద ఓ పెద్ద అన్నపాత్ర లభించింది. అందులో నిండా జీడిపప్పులు వేయబడిన నేతి పాయసం లభించింది, అంటే పాయసాన్నం. మరో పక్కన నెయ్యి ఉందిట, నేతి జాడి. ఆ పక్కనే మరో బంగారు పాత్ర నిండా మంచినీళ్ళు ఉన్నాయి. అమ్మ, 40 రోజులుగా తిండి లేదు, ఇవాళ 41వ రోజు పరమాత్ముడు అనుగ్రహించాడు, పాయసం ఇచ్చాడు, నెయ్యి ఇచ్చాడు, మంచినీళ్ళు ఇచ్చాడు అనుకుని తామరాకులు తీసుకొచ్చాడు రంతిదేవుడు. తామరాకులు 5 పరుచుకున్నారు. పరుచుకుని ఓం నమో నారాయణాయ అని జపం చేసి ఇక ఆ పాయసం తిందాం అనుకుంటున్నారట. ఇంతలో అతిథి భూసురుడొక్కడాహారం అడిగినా, సరిగ్గా సమయానికి ఓ బ్రాహ్మడు వచ్చాడు. ఆకలి బాబోయ్, ఆకలి బాబోయ్, అన్నం పెట్టండి అన్నట. 41వ రోజు అన్నం తినడానికి వస్తే పరీక్ష కాకపోతే ఏమిటి? ఆకలి అన్నాడు అడవిలో ఓ బ్రాహ్మడు వచ్చి. ఆయన చూడగానే, నాయన అతిథి వచ్చావా అని వెంటనే ఆయనకి ఎంత తింటామన్నట, నాకు సగం కావాలన్నాడు. వెంటనే సగం తామరాకులు పోస్తే సగము తినేసి సుఖంగా ఉండు నాయన అని వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలిన సగం తిందాం అనుకుంటున్న సమయానికి ఎంతలో మరో రైతు వచ్చాడు. నాకు ఆకలి బాబోయ్ అన్నట, ఎంత తింటామన్నట, ఆ మిగిలింది ఇచ్చేయన్నాడు. మొత్తం గిన్నె ఇచ్చేస్తే నాలిక పెట్టి నాకేసాడు ఆయన. ఇంకేం మిగిలాయి? నీళ్లు మిగిలాయి. నెయ్యి పాయసం వాళ్ళు పంచుకు తినేశాక, అంటే పాయసంలో నెయ్యి పోసుకు తింటారనమాట, అందుకే నేతితో కూడిన పాయసం అని స్పష్టంగా చెప్పారు అక్కడ. అవి వాళ్ళు తిన్నాక నీళ్లు మిగిలాయి. ఈ పూటక ఆ పరమేశ్వరుడు నారాయణుడు ఈ నీళ్లే ఇచ్చాడు, నీళ్లు తాగుదానలేమమ్మా అని, నీళ్లు తాగినా కొంతైనా శక్తి వస్తుందని వాళ్ళు ఆ నీతి పాత్ర దగ్గరికి తెచ్చుకుని చెంబుతో తీసుకున్నారు తాగుదామని. ఇంతలో అక్కడికి వచ్చాడు ఒక ఆయన, కుక్కల గుంపుని వెంట పెట్టుకుని ఒక చండాలుడు వచ్చాడు. ఆ చండాలుడి శరీరం అంత నల్లగా ఉన్నది, చర్మం కట్టుకున్నాడు, చెమట పట్టేసి దాహంతో నాలుగు పిడచగట్టుకుపోయి, దాంతోపాటు వాడికే దాహం అంటే వాడు కూడా ఉన్న కుక్కలకు కూడా దాహం అంట. ఆ కుక్కలన్న నాలుగు పెట్టి బహు బహు అంటున్నాయి. వాడు పరుగు పరుగును వచ్చి, హీనుడ చండాలుండను మానవ కులనాథ దప్పి మానదు, అవులంబోనేర నీకు చిక్కిన పానీయము నాకు బోసి బ్రతికింపగదే. నేను హీనుణ్ణి, కడజాతి వాణ్ణి, చండాలుణ్ణి, ఓ మహారాజా, దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోతుంది, మంచినీళ్ళు లేవు, చచ్చిపోతున్నాను దాహంతో. నేనే చావడం కాదు, నా కుక్కలు కూడా చచ్చిపోతున్నాయి, అసలు బయటికి వెళ్ళలేను. ఎక్కడన్నా మంచినీళ్ళ చెరువు ఉందేమో, వెతుక్కోవడానికి ఓపిక ఉందేమో అనడానికి నా శరీరంలో ఓపిక లేదు. అంటే నేను ఇక్కడి నుంచి బయటికి వెడితే దాహంతో చచ్చిపోవడం తప్ప ఇంకో దిక్కు లేదు, నాకు కదలు లేకుండా ఉన్నాను. నీ దగ్గర ఉన్న ఆ చెంబు నిండా నీళ్లున్నాయి, బింది నిండా నీళ్లున్నాయి, అవి నాకు పోసి బతికించవా అంటే వెంటనే ఆయన ఏమన్నాడో తెలుసా, నాయన నీవు ఆకలితో దప్పికతో పీడింపబడుతున్నావని తెలుసు, అయినా సరే నీకు మంచినీళ్ళు ఇవ్వకుండా నేను తాగలేను. నేను అదే స్థితిలో ఉన్నాననుకో, అన్నం మాత్రం పెట్టలేను కానీ మంచినీళ్ళు మాత్రం దేవుడు ఇచ్చాడు, ఆకలి తెరచలేను, దాహం మాత్రం తీరుస్తాను. ఇదిగో చూడు, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావల్న శరీరధారులకు, ఆపద వచ్చిన వారి ఆపదల్ క్రన్నన మాంచి వారికి సుఖంబులు కూర్చుట కంటే ఒండు మేలున్నదే. నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కస. నాయన నీకు పెట్టడానికి అన్నం లేదు, కొంచెం మంచినీరు ఉంది, అది కూడా చూడ్డానికి తీయగా కనపడుతోంది, నేను తాగలేదు కానీ తీయగా ఉన్నట్లు అనిపిస్తున్నది ఆ నీరు చూస్తే, ఆ వాసన చూస్తే. తాగు. శరీరం ధరించిన వాడికి ప్రాణం పోతున్నప్పుడు వాడి ఆకలి తీర్చి అన్నం పెట్టి దాహం తీర్చి మంచినీళ్ళు ఇవ్వడం కంటే గొప్ప ధర్మం ఏమున్నది? ఇక నా సంగతంటావా, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడ సుమ్ము పుల్కసా. నాకు ఆ పురుషోత్తముడు ఉన్నాడు దిక్కు, నీకు పాపం దిక్కు లేదంటున్నావు, నేనే దిక్కు అంటున్నావు, పుచ్చుకో ఈ మంచినీళ్ళు అని ఆలస్యం చేస్తే ఎక్కడ చచ్చిపోతాడోనని ఆ బింది చెంబు పుచ్చుకొచ్చి చేతులు ఆ పట్టమని ముందు వాడికి చెంబులతో నీళ్ళు ఇచ్చాడు. వాడేం చేశాడు, చేతుల్లో పోసిలో చచ్చిపోయేటట్టున్నానని చెంబులు అక్కుని గడగడదాగి ఈ నీళ్లు సరిపోవన్నట్ట. బలవంతం బగు నీరు వట్టున నిజ ప్రాణావనోత్సాహి అయి అలయండేమియువీని హృజ్జరము నాయాసంబు ఖేదంబు, నా జలదానంబున నేడు మాను నను సర్వేశ్వరాధీనుడై జలముల్ వోసెనురంతి దేవుడు దయం చండాల పాత్రం పునం. వీడికి దాహం బలవంతంగా ఉంది, ఎక్కువ దాహం ఇస్తోంది. ఈ దాహం ఎక్కువైపోయి చచ్చిపోయేటట్టున్నాడు. అందుకే చెంబు లాక్కుని తాగాడు, అయినా దాహం అంటున్నాడు. ఇప్పుడు ఆ చెంబులో నీళ్లు పోయిపోతే ఏమైపోతాడు అన్నట్టు బింది జాగ్రత్తగా ఎత్తి చొక్క కింద పడకుండా తాగునాయనా అంటూ అలా బిందితో పోస్తుంటే ఆ చెంబుతో వాడు గడ్డ 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 గడ తాగేశాడు. ఈ విధంగా సర్వేశ్వరాధీనుడై తాను తన పిల్లలు తన పెళ్ళం చచ్చిపోయినా పర్వాలేదు, ఎదురుగుండా ఉన్నవాడు బతికితే చాలని మొత్తం నీరంతా దయతో చండాల పాత్రంలో పోసేశాడు రంతిదేవుడు. అప్పుడు ఆశ్చర్యకరంగా పక్కనున్న పిల్లలు కూడా కన్నీళ్ళు ఏం పెట్టుకోకుండా, అమ్మా నాన్న ఎంత మంచి పని చేశారో, ఆయన నీళ్లు తాగుతూ ఉంటే మాకు దాహం తీరిపోయిందిగా అన్నారట. కానీ ఎక్కడ దాహం అని లేదట, ఏం పిల్లలు పుట్టారండి, అసలు ఆ యోగం ఏమిటో తెలియదు. కానీ అటువంటి పిల్లలు అటువంటి భార్య జన్మించారు. ఆ రంతిదేవుడు పుట్టిన దేశంలో మనం పుట్టాం, మనకి గర్వకారణం అనమాట. అప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి చండాలుడు యమధర్మరాజు అయిపోయాడు. ఇందాక వచ్చిన బ్రాహ్మడు కాస్త ఇంద్రుడైపోయాడు. ఆ తర్వాత వచ్చిన రైతు కాస్త వరుణదేవుడు అయిపోయారు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని, అమ్మ నువ్వు ఏం పుణ్యం చేసి పుట్టావు, ఈ రంతిదేవుడు మహాత్ముడు అనుకో, ఇటువంటి భార్యలు ఎవరికి దొరుకుతారు, ఈ పిల్లలు ఆణిముత్యాలు, ప్రాణం పోతోంది, వాళ్ళు ఇంకొక 5 నిమిషాల సేపు కనుక మంచినీళ్ళు తాగకపోతే చచ్చిపోయే స్థితిలో ఉన్నారని మాకు తెలుసు. అయినా మీ ధర్మాన్ని పరీక్షించడానికి మేము వచ్చి మీ పొట్ట కొట్టాము. ఈశ్వరుణ్ణి మీరు ఉపాసించారు, నారాయణ నారాయణ అంటే నారాయణుడు కరుణించి అన్నం పంపాడు, మేము దేవతలం కావాలని పరీక్షించాం, ఆ పరీక్షలో నెగ్గారు, ప్రాణాపాయ స్థితిలో కూడా అతిథులకి సంతర్పణ చేశారు, అందుకే మీ ధర్మానికి మేము కూడా కన్నీళ్లు కారుస్తున్నాం, ఇక మేము అందరం ప్రసన్నమయ్యాము, ఏం కావాలో కోరుకో ఇచ్చేస్తాం. ఈ ఇంద్రుడు తలుచుకుంటే శరీరంతో స్వర్గానికి పంపుతాడు, ఈ యమధర్మరాజు గారు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు, కోరుకోమంటే అప్పుడైనా వాడు కోరుకోవాలి కదా, మాకు అన్నం కావాలి, మంచినీళ్ళు కావాలి, రాజ్యం కావాలని. వారలనేమియు కోరక వారలనేమియు కోరక నారాయణ భక్తి తన మనం బున వెలుగన్ ధీరుండాతడు మాయాపారద్దుండగుచు పరమ పదము పొందన్. అంతటి ఆకలి స్థితిలో అన్నమో రామచంద్ర అనుకుంటే ఎలా అనగలిగాడండి ఆయన, వాళ్ళని ఏమీ కోరలేదట. కోరకుండా మహాత్ములు దేవతలు మీరు వరం ఇస్తే ఆ వరం నెరవేరుతుంది, నాకెందుకు ఈ ఐశ్వర్యాలు, నాకెందుకు ఈ సంపదలు, నాకు ఈ కోరికలు ఏం లేవు, మీరు వరం ఇవ్వాలనుకున్నారు గనక నారాయణ స్మరణ ప్రాణం పోయినప్పుడు కూడా చేసేటట్టు వరం ఇవ్వండి అన్నాడు ఆయన. నారాయణ భక్తి తన మనంబున వెలుగన్ ధీరుండాతడు మాయాపారద్దుండయ్య అన్నాడు. మాయని జయించాడు ఆయన, నాకు నారాయణ భక్తి ఇవ్వండి, ఇంకా ఏం వద్దన్నాడు ఆయన. సవైతేభ్యో నమస్కృత్య నిస్సంగో విగత స్పృహ వాసుదేవే భగవతి భక్త్యా చక్రే మనఃపరం. నాకు నిస్పృహ కావాలి, వస్తు వ్యామోహం ఉండకూడదు, మనస్సులో కష్టం వచ్చినా సుఖం వచ్చినా పొగడ్త వచ్చినా తెగడ్త వచ్చినా నారాయణ అనే భాగ్యం ప్రసాదించండి, వాసుదేవుడు భగవంతుని యందు భక్తి ఇవ్వండి, ఇదే మీరు నన్ను అనుగ్రహించి వరం ఇస్తే ఇవ్వండి, ఇంక నాకేం వద్దన్నట. అప్పుడు వాళ్ళు అన్నారు పరీక్షించడానికి, అమ్మ నీకేం కావాలన్నారు, మా ఆయన ఏం చెబితే అదేనండి అన్నారట వాళ్ళు. ఆవిడేమంది, పోని భార్యను పరీక్షించారు మళ్ళీ వాళ్ళు, అమ్మా మీ ఆయన కోరుకోమంటే కోరుకోవట్లేదు, నారాయణ భక్తి కావాలంటున్నాడు, నీకేం కావాలమ్మా అంటే మా ఆయన కోరిన వరం ఇవ్వండి అంది. ఇప్పుడు పిల్లల్ని పిలిచారు, పిల్లలారు ఆకలికి మాడిపోతున్నారు కదా, మీకేం కావాలంటే మా అమ్మ నాన్న ఏం చెబితే అది అన్నారట. అసలు మళ్ళీ యమధర్మరాజు గారికి మతిపోయింది, ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు. యముడు నిజంగా ఇటువంటి భవబంధాలకి లేక భావోద్వేగాలకు అతీతంగా ఉంటాడండి. యముడికి భావోద్వేగాలు ఉండవు, మనకు వల్ల ఈ ఆనందాలు ఈ తన్మయత్వాలు, ఎందుకంటే ధర్మ కఠినుడు గనక. కానీ ఆయన కూడా కన్నీడు పెట్టుకుని, ఈ 3 ఏళ్ల పిల్లేమిటి, ఈ 5 ఏళ్ల పిల్లేమిటి, మాకు నారాయణ భక్తి కావాలని తల్లిదండ్రులు కోరారు, అదే కావాలంటుంది. ఓయ్ నారాయణ, అసలు వీళ్ళని ఈ శరీరాన్ని మట్టితో తయారు చేసావా నారాయణ భక్తితో తయారు చేసావా అని అడిగాడు ఆయన. అప్పుడు వాళ్ళంతా శాశ్వత నారాయణ భక్తి ప్రాప్తి రస్తూ అన్నారు. ఇప్పుడు ఈ అయోధ్యానగర వాసులకి తెలిసిందిటండి, హస్తినాపుర వాసులకి, వీళ్ళందరూ పరుగు పరుగును వచ్చేసి ఈ రాజుగారికి జరిగిందంతా తెలుసుకుని, మహారాజా మహారాజా నీవు నారాయణ భక్తి కావాలని కోరి వైకుంఠానికి వెళ్ళిపోతున్నావని తెలిసింది.